ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితాత్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడి నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. సత్యసాయి భగవానుడు విద్యార్థులనుద్దేశించి పలుమార్లు, మీకు కేవలం లౌకికమైన విద్యను డిగ్రీలను అందించడానికి ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించలేదు, మీ జీవితాలను ఉద్ధరించి మీ నిజతత్వాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక విద్యను అందించటమే నా ముఖ్య ఉద్దేశం అని చెప్తారు. మరి లౌకిక విద్యాభ్యాసమే ఆధ్యాత్మికతకు మార్గం అయితే ఇక అది ఎంతో ఆనందదాయకం. అదే సంగీత విద్యాభ్యాసం. స్వామి సంగీత కళాశాలను స్థాపించడానికి ముందు ప్రేమస్వరూపులారా, ఈనాడు సంగీత యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాము. కేవలం సంగీత సాహిత్య నృత్య కళలు మాత్రమే కాదు, ప్రాచీన సంస్కృతికి సంబంధించిన డ్రామాలు హరికథలు కూడా ఈ యూనివర్సిటీలో బోధింపబడతాయి అని మాట్లాడుతూ చివరిలో, విద్యార్థులారా, నిజంగా మీ అదృష్టం ఎంత గొప్పదో, మీ అదృష్టవశాత్తు చిక్కిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, అప్పుడే మీరు ఇక్కడ ఉన్నందుకు తగిన సార్థకతను పొందుతారు అని బోధించారు. స్వామి అలా స్థాపించిన సంగీత కళాశాలలో ఎంతో మంది విద్యార్థులు శిక్షణ పొంది స్వామికి ప్రియులై వారి ప్రేమకు పాత్రులవుతున్నారు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో స్వామి సంగీత కళాశాలలో 2వ బ్యాచ్లో కర్ణాటక శాస్త్రీయ గాత్ర సంగీతాన్ని నేర్చుకున్న భగవాన్ బాబావారి పూర్వ విద్యార్థి, అతి చిన్న వయసులోనే స్వామి చెంత లవకుశ రామకథను గానం చేసి స్వామి ప్రేమకు పాత్రుడైన శ్రీ సాయి పవన్ గారి అనుభవాలను ఇప్పుడు మనం విందాం.
సాయిరాం బ్రదర్ పవన్, ఈనాటి మన కార్యక్రమానికి మీకు స్వాగతం. సాయిరాం బ్రదర్.
మొదటగా అసలు మీరు ఈ సంగీతం నేర్చుకోవడానికి స్వామి కాలేజీలో రావడానికి ఏ విధంగా స్ఫూర్తి కలిగింది, మీరు ఎలా మ్యూజిక్ కాలేజీలో చేరారో కాస్త చెప్తారా?
తప్పకుండా. నా చిన్నప్పటి నుంచి కూడా మా తాతయ్య గారిని చూసి నేను పెరగడం జరిగింది. ఆయన స్వామి డివోటీ అవ్వటం, ఆయన పాటలు పాడటం, అలాగే ఆయన విని నేను ఒకటి రెండు పాటలు నేర్చుకోవటం, తర్వాత కాలక్రమేణా ఆయన కాలం చేసిన తర్వాత మా పెద్దనాన్నగారు తీసుకొచ్చి పెంచారు. ఆ టైంలో పెద్దనాన్నగారు కూడా మంచి సింగర్ కావటం, ఆయన దగ్గర కూర్చోబెట్టిన పాటలు నేర్పించటం. అలా ఒకరోజు నేను 7th క్లాస్ వరకు వచ్చిన తర్వాత స్వామి కాలేజీలో ఒక మ్యూజిక్ కాలేజీ ఉంది, దానిలో మనం చదవాలి అని చెప్పి ఒక ఆలోచన మా పెద్దనాన్నగారికి పెద్దమ్మ గారికి కలిగింది. అయితే అప్పటికి నేను బాగా పాడటం వల్ల వాళ్ళు కూడా ఇందులో వేస్తే స్వామికి దగ్గరగా ఉంటామని, అలాగే మంచి వృద్ధిలోకి వస్తామని వాళ్ళు ఒక ఆలోచన చేసి అప్లికేషన్ పెట్టడం జరిగింది. మీకు తెలిసే ఉంటుంది అప్పుడులో స్వామి సెలెక్ట్ చేసేవారు. లిస్ట్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత స్వామి దగ్గరికి పంపించిన తర్వాత స్వామి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకునేవారు.
ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు మీరు?
అది 2002 అండి. అప్పటికి కేవలం నాకు 13 సంవత్సరాలు మాత్రమే. మ్యూజిక్ కాలేజ్ స్థాపించిన తర్వాత 2వ బ్యాచ్ లో నేను జాయిన్ అవటం జరిగింది. ఫస్ట్ టైం నేను అటెంప్ట్ చేసిన మొట్టమొదటిసారి స్వామి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. స్వామి సెలెక్ట్ చేశారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. కాబట్టి 2002 సంవత్సరంలో నేను జాయిన్ అయిన తర్వాత నుంచి స్వామితోటి అనుభూతులు నాకు కలిగాయి.
స్వామి కాలేజీలో జాయిన్ అవ్వక ముందే మీరు స్వామి డివోటీసా లేదా కాలేజీలో జాయిన్ అయ్యాక తెలిసిందా స్వామి గురించి?
అంటే డివోటీసా అనే క్వశ్చన్ చెప్పడం కష్టం అండి, ఎందుకంటే అప్పుడు నా వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. సో మా తాతయ్య గారు తర్వాత పరంపర అట్లా కొనసాగింది కాబట్టి నేను కూడా పాటలు నేర్చుకోవడం జరిగింది. సో అది ఎగ్జాక్ట్ గా ఆ టైంలో నేను డివోటీ అనేది నేను క్వశ్చన్ ఆన్సర్ చాలా కష్టం చిన్నపిల్లని కాబట్టి. బట్ స్వామి అంటే చాలా ఇష్టం ఉండేది, ఎక్కడ చూసినా స్వామి భజనలు చేయటం అప్పుడు చిన్నప్పటి నుంచి అలవాటు ఉండింది కాబట్టి స్వామి అంటే చాలా ఇష్టం ఉండింది.
స్వామి దగ్గర మ్యూజిక్ కాలేజ్ నుంచి రామకథ పాడిన పిల్లలు అంటే పవన్ శ్రీనివాస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ చిన్న పిల్లలు స్వామి ముందు చాలా చక్కగా పాడేవారు రామకథ అని చాలా మంది మన స్టూడెంట్స్ చెప్తుంటారు. అసలు స్వామి దగ్గర రామకథ పాడడానికి మీకు ఎలా అవకాశం వచ్చింది, ఆ అనుభవాలు కాస్త చెప్తారా?
తప్పకుండా అండి. 2002 నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం స్వామిని నేను అడగటం అంటూ జరిగిందంటే అది సంతకం కోసం అడిగాను. స్వామి నా పుట్టినరోజు నాడు ఆ రోజు పొద్దున్నే స్వామి మ్యూజిక్ కాలేజ్కి వచ్చారండి. సో నన్ను అక్కడ చూశారు స్వామి. సో అదే రోజు మధ్యాహ్నం నేను బర్త్డే ట్రై పట్టుకుని స్వామి దగ్గర వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం స్వామి నాతో మాట్లాడడం జరిగింది. మార్నింగ్ ఐ సా యూ ఇన్ ద మ్యూజిక్ కాలేజ్ అని చెప్పి అడిగారు. అవును స్వామి, నేను ఫస్ట్ ఇయర్ ఫౌండేషన్ జాయిన్ అయ్యాను అని నేను రిప్లై ఇచ్చాను. ఆ తర్వాత అలా మాట్లాడుతుంటే స్వామి దగ్గర కూడా నేను పాడాలి అని చెప్పి నాకు ఒక చిన్న తపన కలిగింది. దాంతో నేనేం చేశానంటే అప్పుడు భజన్ సింగర్స్ కి స్వామి చాలా క్లోజ్ గా ఉండేవారు, ఖచ్చితంగా నేను కూడా భజన్స్ పాడాలని ఒక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ టైంలో శైలేష్ సార్ ఇన్ఛార్జ్ గా ఉండేవారు భజన్స్ అన్నిటికీ కూడా. సో ఆయన దగ్గరికి వెళ్లి, సార్ ఇలా మేము పాడాలనుకుంటున్నాము భజన్స్ లో, కాబట్టి మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని మేము అడగడం జరిగింది. అయితే ఆయన ఒక 4-5 పిల్లలు వచ్చారు మాతో పాటు, అందరినీ కూడా ఒక్కొక్క పాట పాడమని టెస్ట్ చేశారు. అయిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు, నానా మీరు ఇంకా వయసు చాలా చిన్నది కాబట్టి మీరు రామకథ నేర్చుకోండి, స్వామికి చాలా ఇష్టం అది అని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగింది. అప్పటిదాకా నాకు రామకథ గురించి తెలియదు. అది చెప్పిన తర్వాత వెంటనే మాకు హాస్టల్లో సూర్యనారాయణ సార్ ఉన్నారు, ఆయనే మాకు దగ్గర కూర్చోబెట్టి శ్రీనివాస్ కి నాకు ఇద్దరికి కూడా ఈ రామకథ నేర్పించడం జరిగింది. ఒక నెల సుమారుగా గడిచింది అది. కానొక రోజున అది స్వామికి తెలియజేశారు, స్వామి పిల్లలు ప్రాముఖ్యత నేర్చుకుంటున్నారు. అప్పటికి చాలా కాలం క్రితం కూడా ముందుగా మాకంటే ముందు ఇద్దరు పిల్లలు పాడేవారు. వాళ్ళు పాస్అవుట్ అయిపోయిన తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చింది. మమ్మల్ని నేర్పించారు, అంతా జరిగింది, స్వామికి తెలియజేశారు. ఆగస్టు 14వ తారీఖున మొట్టమొదటిసారిగా స్వామి దగ్గర పాడే అవకాశం వచ్చింది.
2002
నేను భజన్ హాల్లో కూర్చున్నాను. అయితే స్వామి నడుచుకుంటూ వచ్చారు బయట పోర్టుగోలోకి, వరండాకి వచ్చి దర్శనమిస్తూ పిల్లలు ఎక్కడున్నారు, రామకథ పాడేవాళ్ళు అని అడిగారు. అడిగిన వెంటనే సరే నన్ను భజన హాల్ నుంచి బయటకు వచ్చాను. స్వామి దగ్గర పాటలు పాడడం మొదలుపెట్టాను. స్వామి కొంచెం కొంచెంగా విన్నారు అన్ని పాటలు. పాడి అంతా అయిపోయిన తర్వాత స్వామి అన్నారు, చాలా బాగుంది బంగారు, రేపు పాడుదురు కానీ రెడీగా ఉండండి అన్నారు. తప్పకుండా అయితే మనకి ఛాన్స్ వస్తుంది అయితే స్వామి ఒప్పుకున్నారు కాబట్టి తర్వాత రోజు ప్రాక్టీస్ చేసుకుని బాగా రెడీగా ఉన్నాం. తర్వాత రోజు ఆగస్టు 15 నేను జన్మలో మర్చిపోలేనటువంటి ఒక రోజు అది. ఆ రోజు స్వామి దర్శనానికి వచ్చారు సాయంత్రం. వచ్చి వెంటనే ఫస్ట్ అడిగింది ఏంటంటే, రామకథ పాడే పిల్లలు ఎక్కడున్నారు, రమ్మనండి అని. స్వామికి బాగా గుర్తుంది, వెంటనే వచ్చాం. ఆ టైంలో మైక్స్ కూడా లేవు, మేము పాడే బాగా చిన్న పిల్లలు కాబట్టి వాయిస్ కూడా చైల్డిష్ వాయిస్,
శృతి కూడా ఎక్కువ,
బాగా 5:30 పాడేవాళ్ళం ఆ టైంలో కాబట్టి. అంత చిన్న వయసులో ఉన్నాం కాబట్టి మైకులు కూడా అవసరం లేకపోయింది ఇద్దరికి. అలాగే మైక్ లేకుండానే మొత్తం 1 అవర్ రామకథ పాడడం జరిగింది. అందులో స్వామి బాగా ఎంజాయ్ చేశారు. మేము ఎందుకంటే చిన్నపిల్లలం కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ చేయలేము, కానీ స్వామిని చూస్తే మాకు అర్థమయ్యేది స్వామి మేము పాడుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అన్న విషయం. కానీ ఒక్క పాట దగ్గర మాత్రం మాకు చాలా బాధేసేది. వినుడు వినుడు రామాయణ గాథ అనే పాటలో లాస్ట్ చరణంలో, వెడలినాడు రాఘవుడు అడవికేగగా, పడతి సీత సౌమిత్రి తోడు నీడగా అని చెప్పి ఆ చరణంలో అయోధ్య వాసులు రాముణ్ణి వెళ్లొద్దని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఆ సన్నివేశం మేము ఎప్పుడు పాడినా సరే, ఈ ఒక్కసారే కాదు, మేము చాలా సార్లు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఆ స్టాంజా ఎప్పుడు పాడినా సరే స్వామి ఆటోమేటిక్ గా కళ్ళ మంట నీళ్లు వచ్చేవి. అది చూసి మాకు బాధ కలిగేది. ఆయనే అలాగా రాముడు కాబట్టి అది ఆయన స్ట్రైట్ గా ఫీల్ అవుతున్నారని అనిపించేది. అలా మొట్టమొదటిసారిగా మాకు అవకాశం దక్కింది స్వామి దగ్గర పాడటానికి.
సంతోషం. ఇలా ఎన్నిసార్లు పాడుంటారు స్వామి ముందు?
సుమారుగా ఒక 30 నుంచి 40 సార్లు వరకు పాడుంటామండి.
అన్ని సార్లు పాడుతున్నారు అంటే ప్రతిసారి స్వామి అడిగేవారా పాడండి అని, లేదంటే కాలేజ్కి వచ్చినప్పుడు అప్పుడిప్పుడు పాడేవారా?
లేదండి, స్వామి అడిగి పాడించుకునేవారు కుల్వంత్ హాల్లోనే ఎక్కువగా.
అది ఎప్పుడో తెలియదు, అందరం చూస్తుంటాం చిన్న వీడియో క్లిప్, స్వామి మీ భుజాలపైన చేతులు వేసి ఫొటోస్ దిగుతారు.
అది దసరా రోజేనండి, దసరా ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఫోటో సెషన్ అప్పుడే. దసరాల్లో మనకి ప్రతిరోజు సాయంత్రం ప్రోగ్రామ్స్ పెట్టేవారు. అలాగే 2002లో దసరాలు స్టార్ట్ అయ్యే ముందే స్వామి మాకు సందేశం పంపించారు, ఈసారి దసరాలో మీరు పాడాల్సి ఉంటుంది, బాగా ప్రాక్టీస్ చేయండి అని. సరే, మేము చాలా రెడీగా ప్రాక్టీస్ చేసుకున్నాము. 2002 సెప్టెంబర్ 11 ఆ రోజు మంచి కుంభవృష్టి వర్షం పడుతుంది. అయితే మేమేమనుకున్నామంటే, ముందు రోజు కచేరీ జరిగినప్పుడు స్వామి స్టూడెంట్స్ దగ్గర కూర్చుని స్టేజ్ వైపు ఫేస్ చేసి కాన్సర్ట్ అంతా చూశారు. సరే ఈ రోజు కూడా అలాగే ఉంటుందేమో అనే ఉద్దేశంతో స్టేజ్ మొత్తం పోర్టుగా నుండా వేయడం జరిగింది. ఒక 10 మంది ఉన్నారు స్టేజ్ మీద, మధ్యలో మేము కూర్చున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు కుంభవృష్టి వర్షం ఉండటంతో స్వామి ఆడియన్స్ దగ్గర కూర్చోకుండా స్టేజ్ పక్కనే చైర్ వేశారు, అక్కడే కూర్చున్నారు స్వామి. కాకపోతే స్వామికి మాత్రం మేము కనపడట్లేదు, ఎందుకంటే చుట్టూ యూ షేప్ లో మొత్తం అందరూ కూర్చున్నారు, మధ్యలో మేము కూర్చున్నాం. పైన వాటర్ లీక్ అయ్యింది అప్పుడు, సో ఆ రెయిలింగ్స్ అవి కొంచెం, సో దాంతో ఏమైందంటే మొత్తం అంత కచేరీ చాలా బాగా జరిగింది. కాకపోతే స్వామికి మాత్రం మేము కనపడట్లేదు. చాలాసేపు ప్రయత్నించారు స్వామి, తొంగి చూశారు అటు ఇటు చూశారు, ఎక్కడా మేము మాత్రం కనపడట్లేదు. తర్వాత ప్రోగ్రాం అంతా అయిన తర్వాత చాలా బాగుంది బంగారు అని చెప్పి మెచ్చుకున్నారు స్వామి. అయిపోయిన తర్వాత మేము బట్టలు తీసుకున్నాము స్వామి దగ్గర నుంచి, కింద కూర్చున్నామన్నమాట. స్వామి వచ్చి లేండి బంగారు, లేండి ఫొటోస్ తీశారు, రండి ఫోటో తీసుకుందాము అన్నారు. మేము చిన్నపిల్లం కాబట్టి అప్పుడు లేచి అటు ఇటు దిక్కులు చూస్తున్నాము. అటు ఇటు దిక్కులు చూస్తుంటే ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకుని నిలబడి అటు ఫోటో తీస్తున్నారు, ఫోజ్ ఇవ్వండి అని చెప్పి అన్నారు స్వామి. సో అది మరుపురాని సన్నివేశం లాంటిది అనమాట.
స్వామి ముందు పాడటమే గొప్ప అదృష్టం నిజానికి. అందులో మీరు ఆ వయసులో 13 సంవత్సరాల వయసులో స్వామి ముందు పాడుతున్నప్పుడు మీకు ఎలా అనిపించేది? ఎందుకంటే మనం హాస్టల్లో కాలేజీలో చూస్తుంటాం, ఒక్కొక్కరు స్వామి ముందు పాడడానికి చాలా రోజులు భజన ప్రాక్టీస్ చేసి, లేదంటే ఇంకో ఇన్స్ట్రుమెంట్ వాయించాలంటే దానిపైన ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఎప్పుడో ఛాన్స్ దొరికేది పాపం. కానీ మీకు అంత చిన్న వయసులో కాలేజీలో జాయిన్ అవ్వగానే అంత మంచి అదృష్టం దొరికింది కదా, మీకు ఎలా ఉండేది అప్పుడు?
ఆ వయసులో ఆయన దగ్గర పాడాలనే కోరిక తప్ప అది ఎంత విలువైందో అప్పుడు తెలిసేది కాదండి. ఎందుకంటే వయసు రీత్యా తెలుసుకోలేకపోయేవాళ్ళం. అయితే కాలక్రమేణ అది అర్థమవుతుంది, అది మా తాతగారు లేదంటే మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల అది మాకు దక్కిందని నాకు ఇతరత్ర అర్థమైందనమాట. సో అప్పుడు పాడుతున్నప్పుడు స్వామి ఎలా అనుకరించేవారు, ఎలా ఉండేవారు, అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, అంత చిన్న వయసులో మనకి అలాంటి ఒక అవకాశం వచ్చిందని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉంటుందండి ఇప్పుడు.
ఆ తర్వాత ఇంకా స్వామి ముందు పాడే అవకాశం ఎప్పుడు వచ్చింది?
ఒక 1 సంవత్సర కాలం గడిచిన తర్వాత 2004 సంవత్సరంలో అనుకుంటాను, ఒకసారి గుజరాత్ ఫెస్టివల్ అయిందండి. వాళ్ళు వచ్చి ప్రోగ్రామ్ చేయడం అది జరిగింది. అయిన తర్వాత స్వామి అన్నారు వాళ్ళతోటి, మా పిల్లలు రామకథ పాడతారు, చాలా బాగా పాడతారు, వాళ్ళని తీసుకురండి రా అని చెప్పి పిలిచారు. దురదృష్టం అదృష్టం మరి తెలీదు, ఆ టైంలో నాకు 14-15 సంవత్సరాలు ఉన్న వయసులో నాకు వాయిస్ బ్రేక్ అవడం జరిగింది. సాధారణంగా ప్రతి మగవాళ్ళకి జరిగే ప్రక్రియ అది. కాబట్టి ఆ టైంలో ఏంటంటే మా ప్రిన్సిపల్ గారు ఎక్కువ గట్టిగా పాడద్దు, కాబట్టి స్ట్రెయిన్ అవుతుంది నీకు వాయిస్, మెల్లిగా లేదంటే కాస్త రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించని చెప్పడం జరిగింది మాకు. అయితే స్వామి ఏమో రామకథ పాడడానికి పిలిచారు. అప్పటికే బాగా గొంతు నొప్పిగా ఉంది నాకు. స్వామి దగ్గరికి వెళ్లి చెప్పాను, స్వామి నాకు బాగా గొంతు నొప్పిగా ఉంది స్వామి, నేను పాడలేకపోతానేమో, సరిగ్గా రాదేమో అనుకున్నా. స్వామి అన్నారు, లేదు బంగారు పాడాలి, మీరు బాగా పాడండి అన్నారు. సరే కొంతసేపు గడిచింది, అలా మాట్లాడుతున్నారు. మాట్లాడుతుండగా మళ్లీ చెప్పాను నేను, స్వామి నాకు గొంతు చాలా నొప్పిగా ఉంది స్వామి, నేను సరిగ్గా పాడలేకపోతానేమో అంటే, అప్పుడు స్వామి దగ్గరికి పిలిచి విభూతి సృష్టించారు. విభూతి సృష్టించి బొట్టు పెట్టారు ఇద్దరికి, నాకు శ్రీనివాస్కి, ఇద్దరికి బొట్టు పెట్టడం జరిగింది ఆయనే స్వయంగా. అప్పటికి స్వామి లేచి తిరిగే పరిస్థితి లేదు, ఆయన వీల్ చైర్ లోనే వచ్చేవారు, రైలింగ్స్ అప్పటికే వచ్చేసాయి. ఆ టైంలో సరే మమ్మల్ని వెళ్లి పాడమన్నారు, కానీ నాకు ఇంకా లోపల భయంగానే ఉంది. సరే మళ్లీ 3వ సారి చెప్పాను, స్వామి చాలా నొప్పిగా ఉంది స్వామి పాడాలా అది, దగ్గరికి పిలిచి ఇలా రా అన్నారు. దగ్గరికి వెళ్ళాను, స్వామి ఆ చేతిలో ఉన్న విభూతి తీసుకుని నా గొంతుకి రాశారు, రాసి ఏం కాదు బంగారు పాడు అన్నారు. అన్న తర్వాత వెళ్ళాము, ఆ గంట ప్రోగ్రాం ఎలా గడిచిందో కూడా తెలియదు, అంతా అయిపోయింది. కానీ స్వామి ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆ ప్రోగ్రాం రాలేదు, అది నాకు అర్థమైంది. అది ఉన్న నా గొంతు నొప్పి వల్ల లేకపోతే మరి ఇతరత్ర కారణాల వల్ల మొత్తానికి ఆ రోజు ప్రోగ్రాం అంత రక్తి కట్టలేదు. దాంతో నాకు అర్థమైంది స్వామి ఖచ్చితంగా తిడతారు. మెల్లిగా మనం స్వామి మూడ్ మారేదాకా ఎలాగోలా కాలక్షేపం చేసి ఇక్కడి నుంచి మెల్లిగా జారుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాను, చిన్న వయసు కాబట్టి. అయితే సరే స్వామి విభూది ఇచ్చారు కదా మాకు, అవి పేపర్ లో వేసి ఇచ్చారనమాట. సో అది మెల్లిగా పొట్లం కడుతున్నాను. ఈలోపు శ్రీనివాస్ ఆల్రెడీ స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆల్రెడీ నేను అనుకున్న ప్రకారమే వాడికి కోటింగ్ అవుతోంది అక్కడ స్వామి దగ్గర నుంచి. స్వామి సరే నేను ఇంకా తప్పదు కదా, వెనక స్వామి దగ్గరికి వెళ్ళాను. వెళ్లేటప్పటికి తిడుతున్నారు, దున్న పోతుల్లా తిని పడుకుంటున్నారు. ఎట్రా కాలేజీలో ప్రాక్టీస్ చేయట్లేదా మీరు అని చెప్పేది తిట్టారన్నమాట. అంటే నేను మళ్లీ చెప్పాను, స్వామి నాకు బాగా వాయిస్ బ్రేక్ అయింది స్వామి, దానివల్ల నేను పాడలేకపోతున్నాను అని చెప్పి స్వామికి మళ్లీ చెప్పాను. అప్పుడు స్వామి అన్నారు, పర్లేదు బంగారు, బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా పాడాలి అని చెప్పి. అని ఆయన ఎప్పుడు కూడా మెచ్చుకునేవారు, అలాగే దానికి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దానికి కూడా టెక్నిక్స్ చెప్పేవారు. స్వామి ఒకనొక టైంలో ఇట్లాగే ఒక ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, పాడడం అయిన తర్వాత దగ్గరికి పిలిచారు. పిలిచి ఒక చిన్న కిటుకు చెప్పారన్నమాట. సాధారణంగా మనం అందరం చూస్తాం బయట కచేరీలు పాడేవాళ్లని, చూస్తే గనక మహావికృతంగా పాడేవాళ్లు కూడా ఉంటారు. అంటే వాళ్ల గాత్రం చాలా బాగుంటుంది కానీ వాళ్ల ముఖ కదలికలు అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం మనం చూడలేనటువంటిగా విధంగా పెట్టి పాడుతూ ఉంటారు కొంతమంది. అయితే స్వామి దాని గురించి చెప్పారన్నమాట ఆ రోజు, బంగారు మీరు ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి కూడా ఒక అద్దం ముందు పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే అవతల వాళ్ల మీద ప్రోగ్రామ్ చూసేటప్పుడు మన యొక్క ముఖ కదలికలు అంటే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి బంగారు. మనం పాడేది ఎంత శ్రావ్యంగా ఉన్నా కూడా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగోలేదనుకోండి అది వేరే అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి ముందు మనం పెట్టుకుని పాడుతున్నాం అనుకోండి, అద్దం మన ముందుంటే మనం ఎంత వికృతంగా పాడుతున్నామో మనకే అర్థమవుతుంది. కాబట్టి అది మనం అర్థం చేసుకుని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి బంగారు అని చెప్పి స్వామి ఒక చిన్న కిటుకు చెప్పడం జరిగింది.
ఇంకా ఇలా స్వామి బోధించిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా?
స్వామి అంటే ఎప్పుడు కూడా త్యాగరాజు స్వామి గురించి గాని లేదంటే ఇతరత్ర ఉన్న భక్తుల గురించి ఎక్కువ చెప్పేవారు. స్వామి ఒక టైంలో కాలేజీకి వచ్చినప్పుడు ఇలాగ అందరూ పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతుంటే ఒకనొక టైంలో స్వామికి త్యాగరాజ స్వామి అంటే చాలా ఇష్టం. అప్పుడు మా కాలేజీ స్థాపించిన కొత్త అనమాట, 2001-2 సంవత్సరాల్లో బాగా తరచుగా స్వామి వచ్చేవారు. అయితే స్వామి ఏవో కీర్తనలు పాడమని అడిగారు, కీర్తనలు పాడుతున్నారు అంత బానే ఉంది. మధ్యలో ఒక కీర్తన దగ్గర మాత్రం ఎందరో మహానుభావులు పాడినప్పుడు లాస్ట్ లో భాగవత రామాయణాది శాస్త్ర పురాణములు అని చెప్పి ఆఖరి స్టాంజే ఉంటుంది,
పాడి వినిపిస్తారా అది ఒకసారి?
భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణ పుమర్మములన్ శివాదిషన్మతముల గూఢములన్ 30 కోటి సురాంతరంగముల భావంబుల నెరిగి భావరాగలయాది సౌఖ్యము చేర్చి రాయువుల్ కలిగి నిరవధి సుఖాబ్దులై త్యాగరాజాప్తులైన వారెందరో మహాను భావులు. స్టార్టింగ్ ఈ చరణంలో మొట్టమొదట భాగవత రామాయణాది శాస్త్ర పురాణములని ఉంటుంది. అయితే అది ఎక్కడ కరెక్ట్ గా పాడాలి, ఎక్కడ విరవాలి అనేది తెలిసి ఉండాలి గాయకుడికి ఖచ్చితంగా, లేకపోతే అర్థం మారిపోతుంది. స్వామి దాన్ని ఎంత చక్కగా చెప్పారంటే మాకప్పటిదాకా తెలియదు, భాగవత రామాయణ అని పాడుతున్నాం అంటే అది పూర్తిగా అత భాగవతం అనే మీనింగే లేదనమాట. సో దాన్ని స్వామి కూడా చాలా చక్కగా చెప్పారు, నాన్న అలా విరవకూడదు, భాగవత రామాయణ కాదు భాగవత రామాయణాది శాస్త్ర పురాణములు అని. సో అలాగా చిన్న చిన్నవి ఎంత సున్నితంగా చెప్పేవారు స్వామి. ఆ తర్వాత కొన్ని కొన్ని ఒక చోట పాడుతున్నట్ట అంటే అర్థం తాలూకు అంటే ఎలా ఉంటుందనేది ఒక చిన్న ఉదాహరణ అనమాట. ఒక దగ్గర ఒక గాయకుడు అర్థం చేసుకోకుండా మాటల్ని పాడుతున్నాడనమాట. నే పొగడుకున్నా నీకేమి కుదువరా రామా. అయితే అది ఎలా మారిపోయిందంటే, అతను తెలుగువాడు కాకపోవడంతో నే పకోడి తింటే నీకేం కుదురా రామా అని చెప్పి పాడాడు. దాంతో పూర్తి అర్థమే మారిపోయింది. కాబట్టి ఎప్పుడు స్వామి కూడా చిన్న చిన్న ఇలాంటి ఉదాహరణలతోటి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగేది.
అలా స్వామి మ్యూజిక్ కాలేజ్ స్థాపించిన కొత్తలలో అంటే 2001-2 ఈ టైంలో ఎక్కువగా స్వామి కాలేజ్కి వచ్చేవారని విన్నాం కదా.
అవునండి.
ఆ టైంలో మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఉన్నప్పుడు ఎలా జరిగేది, స్వామితో మీకు అనుబంధం ఎలా ఉండేది, కార్యక్రమాలు ఎలా ఉండేవి?
స్వామి కాలేజ్కి చాలా తరచుగా వచ్చేవారండి. ఫస్ట్ 2001-2002 సంవత్సరాలు అంటే మొట్టమొదటి బ్యాచెస్ కాబట్టి చాలా తరచుగా వచ్చేవారు స్వామి. అంటే కనీసం మాకు ఆయన వస్తున్నట్టు ఇంటిమేషన్ కూడా ఉండేది కదా. జస్ట్ అట్లా 9:45 మనకి స్టార్ట్ అయ్యేది, వెంటనే స్వామి అట్లా వచ్చేసేవారు అన్నమాట. దర్శనం అవ్వడం అవడం మనకి ఒక రౌండ్ 2 రౌండ్స్ వేసేవారు అట్లాగా. అయితే మొట్టమొదటి స్వారీ నేను స్వామిని చూసి మాట్లాడడం ఇది జరిగిందంటే నా పుట్టినరోజు నాడు, జూన్ 13, 2002. ఆ రోజు నా అదృష్టవశాత్తు స్వామి కాలేజీకి వచ్చారు. అది ఆ రోజు నా పుట్టినరోజు అయింది. వచ్చారు స్వామి, అందరితోటి మాట్లాడుతున్నారు చక్కగా. ఆ రోజు అంటే అప్పుడులో ఏంటంటే మనకి ఇంకా కొత్త, నేను జాయిన్ అయ్యి 1 నెల కూడా కాలేదు.
జూన్ ఫస్ట్ జాయిన్ అయ్యాను.
13వ తారీఖు నా పుట్టినరోజు వచ్చింది. అయితే అప్పటి వరకు నాకు స్వామికి వీళ్ళు బర్త్డే ట్రేస్ పట్టుకుంటారని, అందులో ఇవన్నీ తీసుకుంటారు, ఇది అసలు ఏమీ తెలీదు. కాబట్టి మా మేడం పద్మగారు ఆవిడే ఒక చాక్లెట్ ప్యాకెట్ కొనిచ్చి, ఈరోజు నీ పుట్టినరోజు కదా స్వామికి చాక్లెట్స్ ఇవ్వు అని చెప్పి ఆవిడే ఒక ప్యాకెట్ కొనిచ్చి స్వామి దగ్గర నన్ను పంపించారు. అయితే స్వామి నుంచి అంతా మొత్తం తిరుగుతున్నారు. స్వామి ఈరోజు నా పుట్టినరోజు అని చెప్తే స్వామి ఆ చాక్లెట్స్ అన్ని బ్లెస్ చేసి నన్ను కూడా బ్లెస్ చేసి వెళ్ళిపోయారు. అది మొట్టమొదటిసారి నేను స్వామితోటి ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత మధ్యాహ్నం నాకు స్వామి మాట్లాడడము, తర్వాత అలా ఇతరత్ర చాలా సార్లు మాట్లాడడం జరిగింది.
చాలా బాగుంది. స్వామికి దగ్గరగా ఉన్న పిల్లల్ని స్వామి ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. అలా మిమ్మల్ని స్వామి అని పిలిచారు కాస్త చెప్తారా?
స్వామి ఎప్పుడైనా నేను కనపడకపోతే ఆ ఎర్రోడు ఎక్కడున్నాడు రా అని పిలిచేవారు. అప్పుడు కొంచెం చిన్న వయసులో కొంచెం ఎర్రగా ఉండేవాడిని. సో స్వామి ఎర్రవాడు ఎక్కడున్నాడు రా పిలవండి అని చెప్పేవారు అనమాట.
సో స్వామి అలా పిలిపించుకొని పాడించుకునే రోజులున్నాయా?
తప్పకుండా. అలా ఒకనొక సంఘటన మాత్రం మర్చిపోలేను. ఒకరోజు నా పార్ట్నర్ అంటే శ్రీనివాస్ కి హారతి ఇచ్చే అవకాశం వచ్చింది స్వామికి. ఆ టైంలో ప్రతి ఒక్కరికి మనకి స్టూడెంట్స్ గా ఉండగా అవకాశం వచ్చేది. కరెక్ట్ గా ఆ రోజు అతనికి వచ్చింది. ఆ రోజు నేను వెనకాల కృష్ణుడి విగ్రహం దగ్గర కూర్చున్నాను ఓల్ స్టూడెంట్స్ బ్లాక్ లో. అప్పటికే హారతి అంతా అయిపోయింది. సరే స్వామి వెళ్లిపోయారు అని ఒక ఉద్దేశంతో నేను జస్ట్ ముందుకు వచ్చానన్నమాట. కానీ అక్కడ జరిగిన సంఘటన వేరు. ఇతను హారతి ఇస్తుండగా చూసి స్వామి, ఒరే నువ్వు రామకథ పాడతావు కదా రామకథ పాడు అన్నారు. అప్పటికే అంతా అయిపోయింది. ఆ రోజు ప్రోగ్రాం జరిగింది, స్వామి హారతి తీసేసుకున్నారు. వీడి హారతి ఇవ్వటం చూసి స్వామి వెంటనే గుర్తుపెట్టి రామకథ పాడు అన్నారు. అందరూ నుంచునున్నారు. సరే నేనేమనుకున్నానంటే స్వామి వెళ్ళిపోతారు కదా సాధారణంగా హారతి అయిన తర్వాత, సరే స్వామి దండం పెట్టుకుందామని ముందుకు వచ్చాను నేను. ముందుకు రావడంతో నాకు ఈ శ్రీరాఘవ అనే శ్లోకం వినపడింది. వినపడడంతో అదేంటి నేను లేకుండా ఎలా పాడుతున్నారు ఎవరు పాడుతున్నారు అని చెప్పి ముందుకి పరిగెత్తుకుని వెళ్లాను. వెళ్తే కరెక్ట్ గా శ్రీనివాస్ పాడుతున్నాడు అక్కడ. పాడడంతో వెంటనే నేను కూడా వెళ్లి ఆఖరి లైన్స్ లో జాయిన్ అయ్యాను. అంతా అయిపోయిన తర్వాత స్వామి మా కేసు చూసి, ఏంట్రా నువ్వు ఆఖరిలో వచ్చి ఊ అంటావేంటి అన్నా. అంటే అన్నాను, స్వామి పక్కన ఇటు పక్కన కూర్చున్నాను స్వామి, నేను నాకు తెలియలేదు అన్నాను. అప్పుడు స్వామి రెడ్ ఎస్టీమ్ కార్ లో వెళ్లేవారు దర్శన్ కి రావటం గాని వెళ్ళటం గాని. అప్పుడు గోవిందరావు సార్ నడిపేవారు, బాగా గుర్తుంది నాకు. ఆయన ఆల్రెడీ కార్ ని పోర్టుగోకి తీసుకొచ్చి పార్క్ చేశారు. స్వామి అన్నారు, సరే హారతి అయిపోయింది కదా, నన్ను కార్ దాకా తీసుకెళ్ళండి అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది.
అంటే స్వామి చేతులు
స్వామి పట్టుకుని తీసుకెళ్ళటం అన్నమాట. అంత చిన్న వయసులో అవి తెలిసేవి కాదు, కానీ ఇప్పుడిప్పుడు అవన్నీ కూడా ఎంత వాల్యుబుల్ మూమెంట్స్ అర్థమవుతున్నాయి. అయితే స్వామిని అలా పట్టుకుని తీసుకెళ్లమన్నారు. తీసుకెళ్ళమంటే వెంటనే శ్రీనివాస్ ఏం చేశాడంటే చేపట్టుకున్నాడు, మెల్లిగా నడిపిస్తున్నాడు. స్వామి ఏమో అందరికి మాట్లాడుతున్నారు, ఒక్కొక్కటితో ఒక్కొక్కలాగా మాట్లాడిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత స్వామి ఇలా నాకే స్తొంగి చూశారు. నేను పక్కనే నడుస్తున్నాను. ఏరా నువ్వు పట్టుకోవా అని అడిగారు. నువ్వు పట్టుకోవా అని అన్నా. అంటే చిన్నపిల్లలు మనస్తత్వం కదా. నేను అన్నాను, స్వామి మొత్తం చేయి వీడే పట్టేసుకున్నాడు స్వామి, నాకు ఎక్కడుంది ఖాళీ, నేను పట్టుకోలేను కదా అన్నాను. అంటే అప్పుడు వాడిని వెనక్కి జరగమని నా చెయ్యి ఇచ్చి ఇప్పుడు పట్టుకో అన్నారు. అంటే అప్పుడు వెంటనే స్వామి చేపట్టుకుని మెల్లిగా నడిపిస్తున్నాం. అంటే ఆ టైంలో ఎలా ఉంటుందంటే స్వామిని నడిపిస్తున్నామని ఒక గర్వం ఉంటుంది, అలాగే చిన్నపిల్లలు కదా ఆ టైంలో తెలియదు అన్నమాట. అసలు మనకి స్వామి అంత పెద్ద అవకాశం ఇచ్చారు అన్న విషయం ఆ టైంలో తెలియట్లేదు. అయితే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ గారు వీళ్ళంతా అక్కడ కూర్చుని ఉన్నారు. స్వామి చెప్పారన్నమాట, వీళ్ళు మన మ్యూజిక్ కాలేజ్ పిల్లలు, రామ్ కథ చాలా బాగా పాడతారు అని చెప్తే వాళ్ళు కూడా అవును స్వామి చాలా బాగా పాడతారు పిల్లలు అని చెప్పి స్వామి ఆఖరిగా కారులోకి వెళ్ళిపోతూ బాగా ప్రాక్టీస్ చేయండి బంగారు, ఇంకా బాగా పాడాలి అని చెప్పేసి స్వామి వెళ్ళటం జరిగింది. అది లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేనటువంటి ఒక సంఘటన అండి.
నిజంగా అసలు స్వామి ప్రేమ 1000 తలుల ప్రేమ అంటే ఏదైనా అనిపిస్తుంది మీకు. అసలు అంటే ఆ వయసు అలాంటిది, స్వామి అంటే ఏంటి, అసలు స్వామి సాక్షాత్తు భగవంతుడు, ఆయన సాక్షాత్తు మన ముందరుండి మనతో పాడించుకుంటూ మనతో మాట్లాడుతున్నా, తెలియకపోయినా స్వామి స్వయంగా పిలుచుకునేరా నువ్వు పట్టుకోవా అని చెప్పి అడగను, అసలు వింటుంటేనే ఒక ఆనందంగా ఉంది.
అంటే ఆ వయసులో నాకు ఎప్పుడు అదే అనిపిస్తుందండి, ఒక్కసారి ఆలోచిస్తే ఆ టైంలో స్వామిని ఎప్పుడు భగవంతుడిగా మేము గుర్తించలేదు, ఒక ఫ్రెండ్ లాగే ఫీల్ అయ్యే వాళ్ళం అండి. ఎప్పుడు కూడా స్వామి లేదంటే అంటే ఇంకొక ఆలోచన ఎప్పుడు రాలేదు నాకు. ఖచ్చితంగా స్వామి మనవాడే స్వామి అనే ఒక అంత ఫ్రీనెస్ లోకి స్వామి మమ్మల్ని తీసుకెళ్లారు. అంత ఫ్రీగా ఉన్నారు స్వామి. చాలా మంది స్వామితో మాట్లాడడానికి భయపడతారు, కానీ ఆయన మాత్రం మాకు అంత ఫ్రీనెస్ ఇచ్చారండి.
ఆ ప్రేమ అలాంటిది. అయితే శాస్త్రీయ సంగీతం గురించి ఏమీ తెలియకుండా భజన్స్ పాడడం అలాంటివి తెలుసుకున్న మీరు స్వామి కాలేజీలో చేరడం, స్వామి సంగీత కళాశాలలో చేరడం, స్వామికి అంత సన్నిహితంగా ఉండి మ్యూజిక్ నేర్చుకుంటూ స్వామి చింత పాడడం, అయితే మ్యూజిక్ కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ప్రస్తుతం మీరింకా ఆ మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నారా, ప్రస్తుతం మీ ఉద్యోగ బాధ్యతలు ఎలా ఉన్నాయి?
స్వామి కాలేజీ నుంచి నేను 2005లో పాస్ అవుట్ అయ్యానండి. అప్పటికి వయసు చిన్నది కాబట్టి అప్పటికి ఇంకా నేను 10వ తరగతి కూడా పూర్తి చేయలేదు. సో 2005 తర్వాత నేను 10వ తరగతిలో జాయిన్ అయ్యాను. ఇంటికి వెళ్లిన తర్వాత అలాగా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పూర్తిగా నేను ఆ ఫీల్డ్లో లేకపోయినా కూడా స్వామి మనకిచ్చిన దానికి ఏదో ఒకటి మనం ఎంతైనా కొంచెం కనీసం తిరిగి ఇవ్వాలనే ఒక ఆలోచన ఉండింది. దానివల్ల ఏం చేశామంటే అక్కడ చదువుకుని పాస్ అవుట్ అయిన విద్యార్థులు కొంతమంది కలిసి మేము సనాతన వైభవం అని ఒక సంస్థని స్థాపించుకుని, అంటే కేవలం స్వామి సర్వీస్ చేయడానికి మాత్రమే మేము స్థాపించుకున్నాం. సంగీతం ద్వారా మేము ఆ సర్వీస్ చేయాలనుకున్నాం. స్వామి ఆధ్యాత్మికతతో కూడినటువంటి విద్యని మనందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి స్వామికి అది ఎంతైనా కొంచెమైనా మనం తిరిగి ఇవ్వాలని. ఆనాడు రాముడు వీళ్ళంతా హనుమంతుడు గాని ఈ ధనుష్కోటి నుంచి శ్రీలంకకి వారతి కడుతున్నప్పుడు ఉడత చిన్న సాయం చేసింది, దానికి సద్గతి దొరికింది. కాబట్టి ఎంతైనా కనీసం కొంచెమైనా అందులో మనం పాల్గొంటే మన జన్మ ధన్యం. కాబట్టి మేము ఆ ఉద్దేశంతో స్వామిని అడగటం జరిగింది, స్వామి ఇలా మీ నామం ఇలా స్ప్రెడ్ చేస్తూనే ఉండాలి స్వామి, ఇతరులకి అందిస్తూ ఉండాలి అని అంటే స్వామి అన్నారు, తప్పకుండా బంగారు. అలా చేయడం జరిగింది. 85వ పుట్టినరోజుకి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాలు సంచరించి అక్కడ 85 కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే మాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది, స్వామి మేము కార్యక్రమాలు చేస్తున్నాం బానే ఉంది, మేము నేర్చుకున్నదేమో శాస్త్రీయ సంగీతం, బయట దానికి ఆదరణ తక్కువ, ఆంధ్రదేశంలో ఆదరణ తక్కువ, అందరికీ తెలిసిందే అది. అయితే స్వామిని ఇలాగే అడిగాం, స్వామి మరి మేమేమో శాస్త్రీయ సంగీతం నేర్చుకుని బయటికి వెళ్లి పాడాలి అంటే దానికి ఆదరణ తక్కువ కాబట్టి జనాలు అంతగా దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు కదా స్వామి అంటే, స్వామి ఒక చక్కని జవాబిచ్చారు, బంగారు శాస్త్రీయ సంగీతం మీరు ఖచ్చితంగా పాడాలి, మీరు తీసుకున్న డ్యూరేషన్లో అర్ధభాగం ఖచ్చితంగా మీరు శాస్త్రీయ సంగీతమే పాడండి, ఎందుకంటే అది జనాలకి అర్థం కాకపోయినా కూడా దాని తాలూకు ప్రభావం ఆ మనిషి మీద చాలా ఉంటుంది బంగారు, ఒక్కొక్క రాగం యొక్క ప్రభావం చాలా ఉంటుంది, కాబట్టి అది మనిషికి చాలా మంచిది, మీరు అర్థం కాకపోయినా కూడా ఆ ఫస్ట్ హాఫ్ టైమ్ ఖచ్చితంగా మీరు పాడండి అని చెప్పి సూచన ఇచ్చారు స్వామి. అలాగే స్వామి దయవల్ల అంతా సవ్యంగా జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఒక ఫోటో ఆల్బమ్ ఒకటి తయారు చేసి స్వామికి అందించడం జరిగింది. స్వామి చాలా సంతోషించారు, యజుర్ మందిర్లోకి తీసుకెళ్లి అందరూ పెద్దలందరూ ఉన్నారు అక్కడ, కృతజ్ఞత అంటే ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పారట. ఆ మాట వినగానే మాకు ఒక్కసారి ఒళ్ళు గగురు పొడిచింది, స్వామి నోటి వెంట అలాంటి ఒక మాట వస్తే అది మా జీవితాంతం సరిపోతుందండి,
సార్థకత దొరికినట్టు.
అంతే కదండి, స్వామి నోటి నుంచి కృతజ్ఞత అంటే ఇలా ఉండాలి బంగారు అని చెప్పి ఆయనంతటా ఆయన మెచ్చుకోవటం అనేది మా సుకృతం అండి. అలా జరగటం తర్వాత స్వామి 90వ పుట్టినరోజుకి 90 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు 95వ పుట్టినరోజు సందర్భంగా 95 కార్యక్రమాలు మొన్న ఇక్కడ డిసెంబర్ 10వ తారీఖు జరిగిన నక్షత్ర వీణ కార్యక్రమంతో మొదలు పెట్టుకున్నాము. నేను యాక్చువల్గా నాది కంప్యూటర్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది, నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను, రీసెంట్ గా బెంగళూరు కూడా మూవ్ అవడం జరిగింది, సో స్వామికి దగ్గరగా ఉండడం కోసం. ఈ సనాతన వైభవం అనే టీం ఫామ్ చేసుకున్న తర్వాత నన్ను కూడా ఆ కన్సర్ట్స్ లోకి పిలవడం జరిగింది. అయితే 2005 నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్లి నా విద్యాభ్యాసం మొదలుపెట్టిన తర్వాత చాలా కాలం వరకు నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదండి సంగీతాన్ని. సో నేను ఏదైతే నా గురువులు నాకు అందించారో దాన్నే నేను సాధన చేస్తూ అలాగా కాలం గడపటం జరిగింది. కొన్ని కొత్త కొత్తవి నేర్చుకోవటం నా అంతటా, అంటే ఒక గురుముఖత నేను నేర్చుకోవడం జరగలేదు ఆ కొంతకాలం వరకు. అయితే ఒకనొక రోజు మా టీం లీడర్ మాకు ఫోన్ చేసి ఇలాగా కచేరీలు ఉన్నాయి మాకు దగ్గరగా అనమాట, మాది భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా, అక్కడికి దగ్గరగా రాజమండ్రిలోనే కచేరీ జరుగుతోంది కాబట్టి నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఫోన్ చేయడం జరిగింది. అయితే మా తల్లిదండ్రులు వెంటనే వెళ్ళు పర్వాలేదని అంటే సరే నేను కూడా బయలుదేరాను. అప్పుడు హాలిడేస్ టైం, నేను వెళ్ళటం జరిగింది. నేను వెళ్ళడం ఒక్కరోజు కోసమనే నేను వెళ్ళడం జరిగింది యాక్చువల్గా, నా బ్యాగ్ లో కూడా నేను ఊరికే 2-3 జతలు పట్టుకుని మాత్రమే వచ్చాను. ఆ ఉండడం నేను 4 రోజులు ఉండిపోయినా, అంటే నాకు కూడా అవకాశం దొక్కింది అక్కడ పాడడం. అయితే మొట్టమొదటిసారి స్టేజ్ మీద అంతమంది జనాల ముందు నేను ఫస్ట్ టైం అనమాట పాడడం, రావులపాలెంలో జరిగింది నేను ఫస్ట్ టైం పాడడం. కొంచెం భయం వేసింది, అంటే అంతమంది ముందు నేను నేర్చుకున్నది నాకు విద్య సాధనలోనే ఉంది గాని అంతమంది ముందు పాడాలంటే ఒక్కసారిగా చాలా కాలం తర్వాత కొంచెం భయం వేసింది. స్వామి ఫిజికల్ గా పక్కన లేకపోయినా కూడా అప్పుడు స్వామి పర్తిలో ఉన్నారు మేము ప్రోగ్రామ్స్ చేసే టైంకి. అక్కడ ఎన్నో ఇన్సిడెంట్స్ మాకు జరిగాయి. ఆ సనాతన వైభవం మేము టీం ఫామ్ చేసుకున్న తర్వాత దాదాపుగా 300 కచేరీలకు పైగా మేము చేయటం జరిగింది. అది చాలా ఆనందంగా ఉంది మాకు. ఒక పుష్పంలాగా స్వామికి సమర్పించుకోవటం అనేది మా ఉద్దేశం.
చాలా చాలా సంతోషం పవన్ గారు. ఇక ఈనాటి మన కార్యక్రమాన్ని ముగించే ముందు మీరు చక్కగా పాడుతుంటారు కాబట్టి మీకు నచ్చిన ఒక చక్కని పాట పాడి వినిపిస్తారా?
తప్పకుండానండి. అయితే స్వామి భజనలు పాటలు ఏవి పాడినా సరే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే స్వామి కోసం నేను స్వరాలు సాహిత్యం కూర్చుకున్నటువంటి ఒక చిన్న భజన పాడాలని అనుకుంటున్నాను.
తప్పకుండా.
నీరజనయనీమా జయ మా జయ మా జయ మా నీరజనయనీమా శాంతస్వరూపిణి సాయిమా శాంతస్వరూపిణి సాయిమా ప్రేమ ప్రదాయిని సాయిమా ప్రేమ ప్రదాయిని సాయిమా అమృతవర్షిణి సాయిమా అమృతవర్షిణి సాయిమా పర్తినివాసినిమా పాప వినాశినిమా పర్తినివాసినిమా పాప వినాశినిమా నీరజనయనీమా.
సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము గలదే మనస అంటారు త్యారస్వామి. నిజంగా చిన్న వయసులో తెలిసినా తెలియకపోయినా స్వామి సంగీత కళాశాల ప్రారంభించి మళ్ళాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ విత్తనాలు వేశారు. నిజంగా సంగీతం అంటే మీరు అన్నట్లుగా ఆ కాలేజీలో చదువుతున్నంతసేపు ఏదో చదువుకొని డిగ్రీ అయిపోయింది అన్నట్టుగా కాకుండా జీవితాంతం ఉంటుంది అది మనతో.
తప్పకుండా.
ఆ విద్యను మనకు అందించి భగవంతుని దగ్గరికి ఎలా వెళ్లాలో కూడా ఆయనే స్వయంగా చూపించినట్లు అనిపిస్తుంటుంది. సో అటువంటి చక్కని మార్గంలో మీరు ఇంకా ముందుకు వెళ్తూ స్వామిని సంతోషపరుస్తూ స్వామి చెప్పినట్లుగా నడుచుకొని అభివృద్ధిలోకి రావాలని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ముగిద్దాం. ఇంత చక్కటి అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. సాయిరాం.
సాయిరాం బ్రదర్.
శ్రోతలందరూ వింటూ ఆనందించారు కదూ. జగద్గురుడైన మన సాయి పరమాత్ముడు మనందరినీ ఉద్ధరించడానికి చేసిన ప్రతి బోధనలోని అర్థాన్ని మనం గ్రహిస్తూ ఆ సాయిరామ నామస్మరణలో మనం నిత్యం తరించాలని, అందుకు తగిన శక్తిని భక్తిని మనకు స్వామి ప్రసాదించాలని వారి పాదాల చింత ప్రార్థిస్తూ ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ నిర్వహిస్తున్న వేదం శిక్షణా తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.